చెప్పాలా? చెప్పక్కర్లేదమ్మా. పతి శుశ్రూష అంటే ఏమిటో నీకంతా తెలుసు. అమ్మా, నువ్వు ఇవాళ చేసిన శుశ్రూష చేత జరిగినటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా తల్లి? ఇతపూర్వం పతివ్రతలై భర్తల్ని సేవించినటువంటి వాళ్ళ యొక్క చరిత్రలన్నీ పక్కన పెట్టి ఇది కొత్త రికార్డ్ అని చెప్పి నిన్ను చూపిస్తున్నారు. సీతమ్మ అంటే చూశారా భర్తను ఎలా అనుగమించిందో అని చెప్తున్నారమ్మా. నీలాంటి కోడలు నా వంశానికి రావడం నా అదృష్టం అమ్మా. సీతమ్మ, నీకు నేనేం చెప్పను, ఇంకా భర్తను ఎలా అనుసరించాలో నీకు నేనేమీ చెప్పక్కర్లేదమ్మా. కానీ మామగారిని కదా, అందుకని తప్పకుండా ఒక మంచి మాట చెప్పాలి. అందుకని ఒక్క మాట చెప్తాను. చెప్పాలి కాబట్టి నీకు తెలియదని కాదు సుమా అమ్మ, ఇది మామగారంటే. చూడండి ఎంత అందంగా మాట్లాడాడో. ఏషతే దైవతం పరం. అమ్మా, భర్త మాత్రమే దైవము అని తెలుసుకో చాలు. భగవంతుడు నిష్కారణంగా ఎప్పుడు అనడు. భగవంతుడు ఎంతో పాపం మనం చేస్తే మన యందున్నటువంటి ప్రీతి చేత చిన్న కష్టంతో దాన్ని తీయాలనుకుంటాడు. భగవంతుడి మీద నింద చేసిన వాడు, భగవంతుడి మీద కోపం పెట్టుకున్నవాడు వెర్రివాడు కాడు. అలా భర్త మీద కోపం పెట్టుకుంటుందా సీతమ్మ? ఎంత అందంగా తీసుకొచ్చారో చూడండి దశరథ మహారాజు గారు. అమ్మా, పతియే దైవమని తెలుసుకో ఈ మాట చెప్పారట చెప్పి దశరథ మహారాజు గారు ఆ విమానంలో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత దేవీంద్రుడు వచ్చాడు. వచ్చి అమోఘం దర్శనం రామ తవాస్మాకం పరంతప ప్రీతియుక్తాహస్మతేన తం బ్రూహియన్ మనసేచ్ఛసి. నాయన రామ, ఒకసారి మేము వచ్చి దర్శనమిస్తే ఆ దర్శనం వృధా కాకూడదు. ఎంత గొప్ప మాట అండి నిజంగా. ఒక్కొక్కడు అస్తమానం కనపడతాడు, ఏమిటి ఉపయోగం? మహాపురుషులైనటువంటి వారి దర్శనం ఉట్టినే పోదు. అందుకని దేవేంద్రుడు వచ్చాడు, పరమశివుడు వచ్చాడు, మాట్లాడేశారు, వెళ్ళిపోయారు అంటే అయిపోతుందా? అలా జరగడానికి వీల్లేదు. మేము వచ్చామంటే తప్పకుండా ఒక మహత్కార్యం జరగాలి. నేను ఇవాళ వచ్చి దర్శనమిచ్చాను కాబట్టి రామా, మీరు ఏదైనా ఒక వరాన్ని కోరుకోండి అన్నారు. ఆయన శ్రీ మహావిష్ణువు అని తెలుసు ఇంద్రుడికి. మరి ఇప్పుడు వరం ఇస్తానని ఎందుకంటున్నారు? తాను నరుడిగా ఉండడానికే రాముడు ఇష్టపడ్డాడు కనుక. అంటే ఆయన అన్నారు ఇది రాముడంటే. రాముడెన్నడూ తన గురించి అడగడు. రాముడన్నాడు, నీరుజో నిర్వ్రణాంశ చైవ సంపన్న బల పౌరుషాం గోలాంగూలం తథైర్ వృక్షాంశ్చ ద్రష్టుమిచ్చామి మానద అకాలే చాపి ముఖ్యాని వృక్షాంశ్చ అకాలే చాపి ముఖ్యాని మూలాని చ ఫలాని చ సద్యశ్చ విమలాస్తత్ర తిష్ఠేయుర్రత్ర వానరాః. ఆయన అన్నారు, మహానుభావ, మీరు కానీ నిజంగా చాలా ప్రీతి పొందినటువంటి వారైతే మత్కృతే విప్రయుక్తాయే పుత్రైర్దారైశ్చ వానరాః మత్ప్రియేష్వభియుక్తాశ్చ నమృత్యుం గణయంతి చ. మమ హేతోః పరాక్రాంత ఏకతాయమ సాధనం తే సర్వే జీవితం ప్రాప్య సముతిష్టంతు వానరాః. నా కోసమని తమ యొక్క కొడుకుల్ని, బిడ్డల్ని, భార్యల్ని విడిచిపెట్టి ఎన్నో కోట్ల వానరములు, భల్లూకములు, కొండముచ్చులు యుద్ధానికి వచ్చాయి. వచ్చిన వాటిలో కొన్ని మిగిలాయి. మిగిలిన వాటికి కొన్నింటికి చేతులు తెగిపోయాయి, కొన్నింటికి కాళ్ళు తెగిపోయాయి, కొన్ని ఇంకా యుద్ధభూమిలో రక్తం ఒడుతూ పడున్నాయి లేవలేక, కొన్ని యమసదనములకు వెళ్ళిపోయాయి. మీరు నిజంగా నా యందు ప్రీతి చెందిన వారైతే యమసదనమునకు వెళ్ళిపోయినటువంటి వానరములన్నీ మళ్ళీ బతకాలి. యుద్ధభూమిలో కాళ్ళు తెగిపోయి, చేతులు తెగిపోయి, వ్రణాలతో పడిపోయినటువంటి కోతులు, కొండముచ్చులు, భల్లూకములు మళ్ళీ జవసత్వములతో మళ్ళీ పుట్టాలి. పుట్టడం కాదు, మళ్ళీ ఎంత బలంతో నేను వచ్చానో అంత బలము మిగలాలి. అంటే ఇంతమంది వానరులు ఉండాలి, ఇంతమంది భల్లూకాలు ఉండాలి, ఇంతమంది కొండముచ్చులు ఉండాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెట్లకి ఫలాలు ఫలించాలి, అక్కడ పువ్వులు పుయ్యాలి, అక్కడ సమృద్ధిగా తేనుండాలి. కోతులు ఎక్కడుంటే అక్కడ పళ్ళుంటాయి, కోతులు ఎక్కడుంటే అక్కడ తేనుంటుంది. ఇది రామచంద్రమూర్తి అడిగిన వరం. అది అకాలమైనా సరే వానరములకు అటువంటి ప్రీతి కలగాలి. అవి తాగడానికి ఎప్పుడూ కూడా మంచి నీళ్లు ప్రవహిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం కొండల దగ్గరికి తీసుకెళ్లి కరెంటు వైర్లు వేసేశారో, ఆ పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉండేటటువంటి కొండల దగ్గర కరెంటు వైర్లు వేసిన రోజుల్లో చాపల్యంతో తెలియక కోతులు రెండు వైర్లు పట్టుకుని ఉయ్యాలు లూగేవి. ఎన్ని వేల కోతులు మడిసిపోయాయో. ఎక్కడ కోతులు ఉంటాయో, ఎక్కడ వానరములు ఉంటాయో, అక్కడ జల సమృద్ధి ఉంటుంది, పుష్ప సమృద్ధి ఉంటుంది, ఫల సమృద్ధి ఉంటుంది, మధు సమృద్ధి ఉంటుంది, వృక్ష సమృద్ధి ఉంటుంది. వానరముల్ని పట్టడం, వానరముల్ని కొట్టడం, వానరములను చంపడం చెయ్యకూడదు. అందుకని ఇది రామచంద్రమూర్తి వరం అడిగారు. అడిగితే పరమ సంతోషాన్ని పొందారు. పొంది తప్పకుండా రామ నువ్వు కాబట్టి ఇటువంటి వరం అడిగావు, తప్పకుండా నీకు ఈ వరాన్ని కటాక్షిస్తున్నానన్నారు. యుద్ధ భూమిలో పడిపోయిన వాళ్ళందరూ లేచిపోయారు. యమసదనానికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేసారు. పరమ సంతోషంగా వానరులందరూ జై సీతారామచంద్ర భగవాన్ కి జై అని అరిచి పరమ సంతోషాన్ని పొందేశారు. పొందేసిన తరువాత ఆ రోజు రాత్రి విశ్రమించారు. మరునాడు ఉదయం నిద్ర లేవగానే ఆ విభీషణుణ్ణి పిలిచారు. పిలిచిన ఆయన, తొందరగా అయోధ్య చేరుకోవాలని అనుకుంటున్నాను, నేను ఇక్కడి నుంచి కాలినడకన బయలుదేరి వెడితే చాలా సమయం పడుతుంది, కాబట్టి తొందరగా వెళ్ళడానికి ఏదైనా ప్రయాణ సాధనం ఏర్పాటు అవుతుందా? రాముడు మాట్లాడితే ఎంత అందంగా ఉంటుందో చూడండి. పుష్పక విమానం ఉందని తెలియదా రాముడికి? విభీషణ ఓసారా పుష్పకమి అలా అయోధ్య వెళ్ళాలి అనరు. ఆయన ప్రభు, అలా లేఖితనంగా క్షత్రియుడు చెయ్యి చాపి అడగకూడదు. ఒక పరిశీలన చేసినట్టు అటువంటి ప్రతిపాదన ఎలా పరిష్కరించాలన్నట్టు మాట్లాడతారు. ఈ మాట విభీషణుడి నోటి వెంట రావాలి. లేఖితనంగా తను చెయ్యిచా పడగరు నోరు విడిచి. మరి తొందరగా వెళ్ళడానికి ఏ రకంగా విడితే కుదిరే అవకాశం ఉంటుందంటావు విభీషణ అన్నారు. అంటే ఆయన అన్నాడు, అదేమిటి మహాప్రభో అంత బెంగ పెట్టుకుంటారు, మన దగ్గర పుష్పకం ఉంది, పుష్పక విమానం తీసుకొస్తాను ఉత్తర క్షణంలో అయోధ్య చేరిపోదురు గాని. కానీ నాదొక్క కోరిక, నేను మీ భృత్యుణ్ణి, మీ కింకరుణ్ణి, ఇన్ని కష్టాలు పడ్డారు కదా, సీతమ్మ తల్లి లభించింది కదా, అమ్మ అభ్యంగన స్నానం ఆచరించి పట్టుపుట్టం కట్టుకుని నగలు అలంకరించుకుంది కదా, మీరు కూడా తలస్నానం చేసి పట్టుపుట్టాలు కట్టుకుని ఆభరణములను దాల్చి నా దగ్గర బహుమతులు అందుకుని మీరు బయలుదేరితే మీ ప్రీతి పొందుతానన్నారు. అంటే రాముడు అన్నారు, తం వినాకైకయీ పుత్రి పుత్రం భరతం ధర్మచారిణం నమే స్నానం బహుమతం వస్త్రాణ్యాభరణాని చ. నా తమ్ముడు అక్కడ జటలు పెంచుకొని మట్టి పట్టిన వస్త్రం కట్టుకొని నా పాదుకలు సింహాసనంలో పెట్టి అన్నయ్య అన్నయ్య 14 ఏళ్ల తర్వాత అన్నయ్యని చూడాలి అన్నయ్యని చూడాలని శోకిస్తూ రాజ్యం చేస్తున్నాడు. ఆ భరతుడు రాజ్యం చెయ్యక ముందు, ఆ భరతుడు స్నానం చెయ్యక ముందు నేను స్నానం చేయనా? భరతుడు పట్టుపుట్టం కట్టుకోక ముందు నేను కట్టుకోనా? భరతుడు ఆభరణాలు పెట్టుకోక ముందు నేను పెట్టుకోనా? వద్దయ్య, నాకు తొందరగా భరతుణ్ణి చూడాలనుంది. ఎంత భాతృప్రేమ చూడండి. ఎక్కడెక్కడ రాముడు నోరు విప్పి మాట్లాడితే అక్కడక్కడ ధర్మం. అంటే పొంగిపోయాడు. ఇది కలుక్కుమంటుంది అప్పుడు విభీషణుడికి. ఎందుకు ఈ మాట మా అన్నయ్య చెప్పలేకపోయాడు, ఇలా నేను కలిసి ఉండలేకపోయాను, ఇది తేలిగ్గా ఉంటుంది, నవ్వడానికి బాగుంటుంది, కానీ జీవితంలో అనుభవించవలసినటువంటి రోజు వస్తే, ఒకడు పరమధర్మాత్ముడు అనుకోండి, ఒకడు ధర్మం తెలుసున్నవాడు, దురదృష్టాత్తు ఒకడు దౌర్భాగ్యుడు అనుకోండి, ఒకడికి ధర్మం అక్కర్లేదు. అన్నగారు ఎంత చెప్పినా వినని తమ్ముడో, తమ్ముడెంత ప్రాధేయపడినా వినని అన్నో దొరికాడనుకోండి, ఎప్పుడు మనసులు కలుక్కుమంటాయంటే పిలిచినన్నాళ్ళు చెప్పినన్నాళ్ళు ఒక్కసారి మా తమ్ముడితో మాట్లాడాలనుంది, మా తమ్ముడిని ఒకసారి మాట్లాడమనండి, మా తమ్ముడిని రమ్మనండి అని ఎన్ని మాటలు పిలిచినా వాడు రాకపోతే, ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత శరీరాలు పడిపోయాయి అనుకోండి, పడిపోయిన తర్వాత వాడు వస్తే మాత్రం ఏంటి ఉపయోగం? ఇంకా పలుకుతారా? అది ఆ తర్వాత కలుక్కుమని ఏమిటి ఉపయోగం? భాతృధర్మం అంటే కలిసి ఉండడం అంటే అన్నదమ్ములు ముందు నుంచి ఎంత జాగ్రత్తగా ఉండాలో నడువడి చూపిస్తున్నారు రామచంద్రమూర్తి. ఇది విభీషణుడికి కలుక్కుమంటుంది. మా అన్నయ్యలు ఇలా నేను చెప్పిన మాట వినలేదు, వింటే చక్కగా వాళ్ళల్లా మేము ముగ్గురం కూడా ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం, ఎందుకు తెచ్చినట్ట సీతమ్మని బాధపడుతున్నాడు పాపం విభీషణుడు లోపల. తప్పకుండా అన్నారు, పుష్పక విమానం ఏర్పాటు చేశారు. సరే బయలుదేరారు. బయలుదేరి ఆ పుష్పక విమానాన్ని అధిరోహించి, మీ అందరూ నా కోసం చాలా కష్టపడ్డారు, ఇంకా మీ అందరూ విశ్రాంతి తీసుకోండి, సెలవు పుచ్చుకోండి, నేను కూడా ఇంకా బయలుదేరుతాను అని ఒక మాట చెప్తుంటే వాళ్ళందరూ అన్నారు, మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము, చాలా కాలం నుంచి రామా యుద్ధమో ఏదో మీతో కలిసి ఉండడం అలవాటు అయిపోయింది కదా, మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేము, అందుకని మేము వచ్చేస్తాం అయోధ్య మీతో పాటు. పుష్పక విమానమే కదా, ఎంతమంది ఎక్కినా ఇంకా ఓ సీటు ఖాళీ ఉంటుంది, అందులో అందరం ఎక్కేస్తాం అని మళ్ళీ పాపం వాళ్ళ అమాయకత్వం చూడండి, చాలా అమాయకంగా మాట్లాడడంలో
చూడండి నేను ఎక్కువ రోజులు ఉండను అని ఒక కొడుకు దగ్గరికి వచ్చి తండ్రి చెప్పుకోవడం ఎలా ఉంటుందో అలా మేము ఎక్కువ రోజులు ఉండం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం రామా, మిమ్మల్ని కన్న తల్లి కౌసల్యుందే ఆవిడ్ని చూడాలనుంది ఒక్కసారి. ఇది ఏనాడు తల్లిదండ్రుల జన్మకి సార్థకత అంటే ఒకణ్ణి చూడగానే ఏ అమ్మ కన్నదోనయ్యా ఇతన్ని అనిపించుకున్నది అనుకోండి ఆ తల్లి, అలా తల్లి గుర్తొచ్చేటట్టు వీడు ప్రవర్తించగలిగాడు అనుకోండి, ఆ కన్న కడుపు సార్థకత పొందినట్టు. లేకపోతే పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా. ఎందుకు ఇంకా కలుగనేటికి తల్లుల కడుపు చేటు, వాళ్ళు పునర్జన్మ పొందినంత కష్టపడి ప్రసవ వేదన పొంది లీటర్ల లీటర్ల రక్తం పోగొట్టుకుని వాళ్ళు పచ్చాలు చేసి వీణ్ణి పెంచి ఏమిటి ఉపయోగం? వీణ్ణి చూసిన నాడు అబ్బా ఏ అమ్మ కందోనండి ఆయన్ని అన్ననాడు కదా కన్నవారికి సార్థకత. అందుకని ఇది రాముడు చూపిస్తున్నాడు. అందుకని ఒక్కసారి మిమ్మల్ని కన్న అమ్మ కౌసల్యని చూస్తాను రామ, సీతమ్మని చూశాం కదా, చూసి మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటే ఒక్కసారి చూడాలనుంది, ఇలా మలినమైన వస్త్రంతో ఉండిపోయారే, చూసి వచ్చేస్తాను రామ. అయ్యో తప్పకుండాను రా, రాముడిది విశాల హృదయం, అందుకని తప్పకుండా రండి ఎక్కండి అన్నారు. గబగబాం ధరువు ఎక్కించారు పుష్పక విమానం, ఎగిరిపోయింది తక్షణం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే ఓ కిటికీ దగ్గర సీటు రామచంద్రమూర్తికి ఇచ్చారు. ఇస్తే సీతమ్మని పక్కన కూర్చోబెట్టక నా పైనుంచి చూపిస్తున్నారు, ఏరియల్ సర్వే కదా, పైనుంచి వెళ్ళిపోతుంది విమానం. సీత ఇదిగో చూసావా, ఇదే రావణాసురుణ్ణి నేను పడగొట్టినటువంటి ప్రదేశం, అదిగో సీత అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం, అదిగో అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం, ఇది హనుమ విరూపాక్షుణ్ణి పడగొట్టిన ప్రదేశం, ఇదిగో ఇది చూసావా సముద్రం, ఆ సముద్రం మధ్యలో జుత్తు దువ్వుకున్నప్పుడు మధ్యలో పాపట ఎలా ఉంటుందో అలా పెద్ద సేతు ఉంది చూసావా, ఈ సేతువుని మేము నిర్మించాం వానరులం కలిసి, నలుడు కట్టాడు. సీత ఇదిగో ఈ ఉత్తర దిక్కుంది చూసావా, ఇక్కడే నేను దర్భశయనం చేశాను, సీత ఇక్కడే మేమందరం కూర్చుని ఎలా సముద్రం దాటాలి అనుకున్నాం అని ఆ సముద్రాన్ని దాటి ఇంకొంచెం ముందుకొచ్చింది. వచ్చిన తర్వాత సీత ఇదిగో ఇక్కడ చూసావా, ఇదే కిష్కింధ, ఇక్కడే సుగ్రీవుడు రాజ్యం చేశాడు, ఇక్కడ నుంచే వానరులు అన్ని దిక్కులకి బయలుదేరారు నీ జాడ కనిపెట్టడానికి అని చెప్తుంటే సుగ్రీవుడు అన్నాడు గబగబా వచ్చి, కిష్కిందమించే విడుతున్నాం కదండి, పాపం మా ఆవిడ సారా రుమా చూస్తుంటారు, వాళ్ళని కూడా ఎక్కించుకుందామండి, ఎలాగో ఒక సీటు ఖాళీ కదా అంటే అయ్యో తప్పకుండా అయ్యా సుగ్రీవ అద్దింపండి అన్నారు. కిందకి దిగిపోయింది గభావం, గబగబా ఇంటికి కబురు చేశారు. సుగ్రీవుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తారారమా తొందరగా తొందరగా తెవండి 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 తెవండి, రాముడి పట్టాభిషేకానికి ఎడుతున్నాం అందరం, అయిపోయింది యుద్ధం, డబ్బో ఎలా జరిగిందండి ఏమిటి అని అందరూ పరిగెత్తుకొచ్చారు. అబ్బా అవన్నీ తర్వాత చెప్తాను, పట్టాభిషేకానికి వెళ్ళిపోతాను, అందరూ పుష్ప విమానంలో కూర్చున్నారు, రమ్మనండి కాఫీ తాగుదురు, అంటే ఏం ఒకళ్ళ ఇద్దరా తొందరగా వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నాడు రాముడు, అలా ఏం రాడు కూర్చున్నాడు లోపల, మీరు అందరూ తొందరగా బట్టలు కట్టుకోండి అన్నాడు. అలా అందరాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభువు చెప్పడు, తారా అందరి దగ్గరికి వెళ్ళి పిలిచిందిట, రండి 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 రండి, సుగ్రీవుడు జయాన్ని సాధించి రామ పట్టాభిషేకానికి వెళ్ళిపోతున్నారు, మంచి బట్టలు కట్టుకుని మంచి మంచి ఆభరణాలు పెట్టేసుకుని అందరూ వచ్చేసేయండి అన్నారు. వానరులకు ఉన్న గొప్పతనం చూడండి, మనం వానరాల్లా విడితే అవతల అయోధ్యడుతున్నాం కదా, మానవకాంతలు ఉంటారు కొంచెం మన ఏమిటి మానవకాంతలు అనుకుంటారు, అందుకని మనకి కామరూపం ఉంది కదా మానవకాంతలం అయిపోదాం అనుకున్నారట అని మానవకాంతలు అయిపోయి పట్టుపుట్టాలు కట్టుకుని ఆభరణాలు ఇట్టేసుకుని వాళ్ళందరూ గబగబా గబగబా ఇంకా యాత్రకి వెళ్ళిపోయే బస్సుకి టైం అయిపోయి ఇంకెక్కేస్తారేమో అని వచ్చేసిన వాళ్ళలాగా వచ్చేసి దొరగారింటి ముందు బస్సు ఎక్కేస్తుంటామని సీట్ నెంబర్లు చెప్పేస్తాను, అలా గబగబా వచ్చేసి ఆ పుష్ప విమానానికి ప్రదక్షిణం చేసేసి లోపలకెక్కి అప్పటికే అక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు. సీతమ్మ ఎక్కడండి సీతమ్మ ఎక్కడండి అని అడిగారట. అంటే వాళ్ళందరికీ రామచంద్రమూర్తి మనస్సునంత గెలుచుకున్న ఇల్లాలు అంత పాటివృత్యం కలిగిన తల్లి చూడాలని ఆవిడే సీతమ్మని చూపించారట. అందరూ వెళ్ళి ఆ సీతమ్మకి నమస్కరిస్తే అది గొప్పతనం అంటే, ఒక పండగ జరిగితే ఒక ఉత్సవం జరిగితే ఇంటికి తోరణం కట్టిన తరువాత గడప దాటి లోపలకు వచ్చిన వాళ్ళ పట్ల ఇంకా అమర్యాదగా ఉండకూడదు, అందరినీ ప్రేమతో పిలిచి ప్రేమతో మాట్లాడాలి. అంతేగాని దిక్కు లేక వచ్చారని తినడానికి నా ఇంటికి అన్నట్టు నువ్వు ఎక్కి పెళ్లి కొడుకు పక్కన కూర్చోడానికి పెళ్లి కూతురు పక్కన కూర్చోడానికి నా వాళ్ళని పిలిచింది, నువ్వు మర్యాదగా ప్రవర్తించాలి పెళ్లికి పిలిస్తే. అందుకని గబగబా వచ్చి వాళ్ళందరినీ కౌగిలించుకొని సంతోషించి మాట్లాడితే మళ్ళీ పుష్పక విమానం బయలుదేరింది. సీత చూశావా ఇదే కిష్కింధ, సీత చూశావా అది ఋష్యముఖ పర్వతం, అక్కడే నేను సుగ్రీవుడు కలుసుకున్నాం, సీత చూశావా అదిగో అదే అది శబరి యొక్క ఆశ్రమం, అక్కడే శబరి ఊర్ధ్వలోకాల్ని పొందింది, అదిగో అది దాటిన తర్వాత చూసావా చిక్కటి వనం ఉందే, ఇక్కడ కబంధుణ్ణి చంపాను, ఇక్కడే కబంధుడు సుగ్రీవుడితో స్నేహం చెయ్యమన్నాడు. వెళ్ళిపోతోంది విమానం, ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క ప్రదేశం కనపడుతోంది. సీత చూసావా ఇక్కడే జనస్థానం, అదిగో పెద్ద చెట్టు, అదిగో మనం ఉన్నటువంటి పంచవటి ఆశ్రమం, ఇక్కడే రావణాసురుడు నిన్ను అపహరించాడు అనేటప్పటికీ, ఈ మాట చెప్పేటప్పటికీ ఇక్కడే నిన్ను అపహరించాడు సీత అని రాముడు చెప్తున్నారట. అమ్మవారు గభాలను రాముడు చేయి పట్టుకుందిట, అంటే మళ్ళీ ఆ పీడ ఒక్కసారి గుర్తొచ్చింది అని. సీత అదే జనస్థానం, ఏం భయపడకు, రావణుడు వెళ్ళిపోయాడు నువ్వేం బెంగ పెట్టుకోకు, నీకే ప్రమాదం రాదు ఇంకా అని దగ్గర తీసుకున్నట్ట రామచంద్రమూర్తి. అక్కడి నుంచి ఆ రావణుడి పేరు చెప్పేటప్పటికే ఏదోటి వస్తుంది, అందుకని ఆ పంచవటిని చూపించారు. పంచవటిని దాటి కొంచెం ముందుకొచ్చిన తరువాత అదిగో చూసావా అదే అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం, అక్కడే అగస్త్యుడు నాకు రావణ సంహారం చెయ్యడానికి అస్త్రాన్ని ఇచ్చాడు. అది దాటిన తరువాత అదిగో చూసావా సుతీక్ష్ణుడి యొక్క ఆశ్రమం, అదిగో అక్కడే శరభంగుడి యొక్క ఆశ్రమం, అక్కడే నేను కొంతమంది రాక్షసుల్ని సంహరించాను విరాధుడు మొదలైనటువంటి వారిని. అది దాటిన తర్వాత అదిగో చూసావా చిత్రకూట పర్వతం, ఇక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళం, ఇక్కడే మనం ఆ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళం, ఇక్కడే మునులతో కలిసి తిరిగేవాళ్ళం అనగానే పుష్పకం ముందుకెళ్ళిపోయింది. అదిగో భారద్వాజ ఆశ్రమం, దిగమన్నారు పుష్పక విమానాన్ని. భారద్వాజ మహర్షి త్రికాల వేది, అక్కడ దిగింది, వెళ్ళి మహర్షికి నమస్కరించారు. రామ నేను నా తపశ్శక్తితో అన్ని కాలముల యందు నీ గురించి నేను తెలుసుకుంటున్నాను, నువ్వు రావణ సంహారం చెయ్యడం కూడా నాకు తెలుసు. రామ నువ్వు కుశలంగా ఉన్నావా, పట్టాభిషేకానికి బయలుదేరావు కదా, ఇవాళ ఒక్క రాత్రి నా దగ్గర ఉండి నువ్వు విశ్రాంతి తీసుకుని నా యొక్క ఆతిథ్యం తీసుకుని బయలుదేరు అన్నారు. తప్పకుండా మహానుభావ అని మహానుభావుడు అక్కడ ఉండి హనుమని పిలిచారు. పిలిచి జ్ఞేయాశ్చ సర్వే వృత్తాంత భరతస్యంగితాని చ తత్వేన ముఖవర్ణేన దృష్ట్వా వ్యాభాషణేన చ సర్వకామ సమృద్ధం హి హస్తస్వరధ సంకులం పితృపైతామహం రాజ్యం కశ్యనా వర్తయేన్మన సంగత్యా భరత శ్రీమాన్ రాజార్థీచేత్వయం భవేత్ ప్రశాస్తు వసుధాం కృత్స్న అఖిలాం రఘునందన. నాయన హనుమా దేనికైనా ప్రాజ్ఞుడాయనే, నాయన హనుమా నువ్విక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అక్కడ గుహుడు ఉంటాడు శృంగిబేరిపురంలో గంగానది ఒడ్డున, అతను నాకు మిక్కిలి స్నేహితుడు, ఆ గుహుడికి నేను తిరిగి వచ్చానని నా క్షేమ సమాచారం చెప్పి పట్టాభిషేకానికి రమ్మని అక్కడి నుంచి నందిగ్రామానికి వెళ్ళు. అయోధ్యలో అంతఃపురంలో అందరూ కుశలంగా ఉన్నారా కనుక్కుని నందిగ్రామానికి వెళ్ళు. భరతుడి యొక్క ముఖవళికలు గమనించు, చాలా కాలం నుంచి ఇన్ఛార్జ్ పోస్ట్లో ఉన్నాడు కదా, రెగ్యులర్ పోస్ట్ వాళ్ళు లేరు, ఇన్ఛార్జ్ పోస్ట్ చేసి 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 ఆ గౌరవానికి అలవాటు పడ్డాడు. ఇప్పుడు రాముడు వచ్చేస్తున్నాడంటే ఇన్ని ఏనుగులు గుర్రాలతో కూడిన రాజ్యం ఇంకా నా అధికారం పోతోందని మనసులో ఏదైనా కొంచెం బెంగ నీకు కనపడితే వెంటనే వెనక్కి వచ్చాయి, నేను ఇంకా రాను అయోధ్యకి, భరతుడు రాజ్యమును పాలించుగాక. ఇది రాముడంటే, ఇది నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి తిరిగిరా అన్నాడు. అంటే మహానుభావుడు హనుమ బయలుదేరారు, గబగబా వెళ్ళారు, పుష్ప ఆ గుహుణ్ణి పలకరించారు, అక్కడి నుంచి బయలుదేరారు, భరతుడి దగ్గరికి వెళ్ళారు, భరతుడిని చూశారు. ఆయన పాపం ఓహో గడ్డాలు పెంచేసుకుని జటాజూటాన్ని పెంచేసుకుని మట్టి పట్టినటువంటి నారచీర కట్టుకుని భూమి మీద దొర్లి ఏడుస్తూ పాదుకలు సింహాసనంలో పెట్టుకుని చుట్టూ మహర్షుల్ని కూర్చోబెట్టుకుని మంత్రుల్ని కూర్చోబెట్టుకుని పురోహితుల్ని కూర్చోబెట్టుకుని దీక్షలో ఉండి రామచంద్రమూర్తి పనుపున రాజ్యం చేస్తూ పరమ పవిత్రుడై ఉన్నాడు. భరతుడితో చెప్పారు రేపటి రోజున నీకు రామచంద్రమూర్తి యొక్క దర్శనం అవుతోందని, రామచంద్రమూర్తి పడినటువంటి కష్టాలు సీతాపహరణం రావణవధ వీటన్నింటినీ వర్ణించి చెప్పారు. అంటే మరునాడు తెల్లవారిపోయింది. ఏది అంటే మహానుభావుడు భరతుడు ఎంత ప్రీతి పొందేశాడంటే మంచి మంచి ముక్కులు మంచి మంచి కుండలాలు పెట్టుకున్న 16 మంది కన్యల్ని హనుమానికి ఇప్పుడే ఇచ్చేస్తున్నానయ్యా దానం కింద అన్నాడు. అంత సంతోషపడిపోయాడు. అయితే నిజంగా హనుమకెందుకు మహానుభావుడు నిత్యబ్రహ్మచారి, అందుకని ఈ మాటలు విని ఏమయ్యా తెల్లవారిపోయింది, ఆరైపోయింది, ఏడైపోయింది, ఇంకా రాముడు రావట్లేదు, మీ వానరులకు చాపల్యం, నిజంగా రాముడు వస్తానన్నాడా, కనపడ్డే కనపడ్డే అంటున్నారు. అక్కడ రాముడు బయలుదేరాడు భరద్వాజ ఆశ్రమంలో. భరద్వాజ మహర్షి అన్నారు నీ ధర్మానుష్ఠానానికి నాకు ప్రీతి కలిగిందయ్యా రామ, ఏదైనా వరం ఇస్తాను కోరుకో అన్నారు. అంటే రామచంద్రమూర్తి అన్నారు వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫల సమృద్ధిని కోరాను నేను, ఇప్పుడు ఇక్కడ నుంచి 3 యోజనముల దూరం మేము అయోధ్య వరకు ప్రయాణిస్తాం. ఈ ప్రయాణించేటటువంటి మార్గంలో కూడా చెట్లన్నీ ఫలపుష్ప భరితములై తేనె పట్లతో తేనెలు కారుతూ ఉండాలి. నాతో ప్రయాణం చేస్తున్న ఈ వానరులు సంతోషపడిపోతూ తేనె తాగుతూ పళ్ళు తింటూ రావాలి. అటువంటి అనుగ్రహాన్ని కటాక్షించమన్నారు. ఎప్పుడు రాముడు అడిగినా తనని నమ్మిన వారి కోసమే చూస్తాడు. అందుకే రాముణ్ణి నమ్ముకున్న వాడికి జీవితంలో ఇంకా లోటు ఉండదు. సరే, ఈ మాట చెప్పారు. పుష్పక విమానంలో బయలుదేరారు. నందిగ్రామం దగ్గరికి వచ్చి హనుమని చూసి శంకిస్తున్నారు భరతుడు. చాపల్యంతో చెప్పావా, రారేన్ రాముడు, రాడేన్ రాముడు రాడే, 14 ఏళ్ళైపోతే ప్రాయోపవేశం చేసేస్తానంటున్నాడు, అగ్నిలో దూకేస్తానంటున్నాడు. ఈలోగా పెద్ద కోలాహలం వినపడింది వానరులది. చూసేటప్పటికి పుష్పక విమానం వచ్చేస్తుంది. సంతోషపడిపోయాడు, చేతులెత్తి నిలబడ్డాడు. ఈ లోపల ఆజ్ఞాపించాడు, రామచంద్రమూర్తి వచ్చేస్తున్నారు, అయోధ్యాపట్టణంలో ఉన్నటువంటి తల్లుల్ని తీసుకొచ్చేసేయండి, రథాలు వచ్చేయాలి, పెద్దవాళ్ళందరూ వచ్చేసేయాలి, అందరూ నందిగ్రామానికే వచ్చేసేయాలి. అంటే రేపటి రోజున తెల్లవారకట్ట అందరం టౌన్ హాల్ సీతారామస్వామి వారి దేవాలయానికి చేరిపోవాలి. మొట్టమొదట వేద పండితులు ఉండాలి, ఆ వెనక మంగళవాయిద్యాలు ఉండాలి, ఆ వెనకాతల కన్నెపిల్లలు ఉండాలి, ఆ వెనకాతల కలశలు పట్టుకుని ఉండాలి పురుషులు, ఆ వెనక సువాసినులు పువ్వులు పట్టుకుని ఉండాలి, పేలాలు ఉండాలి. గోపాలకృష్ణ గారు పేలాలు రాయించుకోండి గబగబా, దీని పేలాలు ఉండాలి. ఆ పేలాలు జల్లుతూ బయలుదేరాలి, శుభం కాబట్టి కన్నెపిల్లలు పువ్వులు జల్లుతూ బయలుదేరాలి. మధ్యలో రథం మీద రామచంద్రమూర్తి వస్తారు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఛత్రచామరాలు పట్టుకోవాలి, గుర్రాలు స్వయంగా పట్టుకుని నడిపించాలి. అంతటా గంధపు నీరు జల్లించండి, పసుపు నీరు జల్లించండి, దివ్యమైనటువంటి ధూపం వెయ్యండి. ఇంతమంది మీ కలిసి రాముణ్ణి నందిగ్రామం నుంచి అయోధ్యకి పట్టాభిషేకానికి తీసుకెళ్దాం అని భరతుడు ఆజ్ఞాపించాడు. అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. రాముడు వచ్చేస్తున్నట్ట, రాముడు వచ్చేస్తున్నట్ట, రాముడు వచ్చేస్తున్నట్ట అని అయోధ్యలో ఉన్న ప్రజలందరూ పరుగులు పరుగులు నందిగ్రామానికి చేరిపోయారు. రామ పట్టాభిషేకానికి రాముడితో కలిసి రావడం అంటే మాటలా? ఆనాడు వాళ్ళు వెళ్ళారు, రేపు మనం వెళ్ళబోతున్నాం. ఆ దృష్టం మనకిచ్చాడు రామచంద్రమూర్తి. అందుచేత అలా మనం అందరం బయలుదేరొద్దాం, అందుకని నందిగ్రామానికి చేరుకోండి అన్నారు. పుష్పక విమానం కిందకి దిగింది. భరతుడు పరుగు పరుగున తల మీద పాదుకలు పెట్టుకుని వెళ్ళి అన్నగారి పాదములకు పాదుకలు తొడిగాడు. అన్నయ్య, పాదుకలు లేకుండా ఈ పాదములతో 14 ఏళ్ళు అరణ్యవాసం చేశావా? అమ్మా అమ్మ నా కోసం అడిగిందని. అన్నయ్య, పాదుకలు తొడిగేసుకో అని తొడిగాడు. ఇది అన్నదమ్ముల ప్రేమ రామాయణంలో. కన్నుల నీరు కార్చేత పక్కన నిలబడినటువంటి సుగ్రీవ విభీషణులు. వెంటనే సుగ్రీవుణ్ణి కౌగిలించుకుని భరతుడన్నాడు, ఇతపూర్వం మేము 4 ఇవాళ నుంచి మనం 5 అన్నదమ్ములం సుగ్రీవా అన్నాడు. నువ్వు కూడా మాలో ఒకడివి, ఇంకెప్పుడు నువ్వు వేరు కాదు, మేము 5 అన్నదమ్ములం అనుకుందాం మనం అన్నాడు. ప్రీతి చెందారు గంధమాద. ఆ గంధమాదనుణ్ణి, మైంద ద్విధుల్ని వీళ్ళందరినీ పరిచయం చేశారు. అందరినీ కౌగిలించుకుంటున్నాడు. దేనికి? మా అన్నయ్యకి మీరు అంత ఉపకారం చేశారట, నిజంగా ఎంత చేశారండి, ఎంత చేశారండి. ఒక అన్నగారింట్లో ఏదైనా మంచి జరిగితే తమ్ముడు ఎలా ప్రవర్తించాలో చూపిస్తుంది రామాయణం. ఈయన మీ అన్నయ్య గారితోనే ఉంటారండి ఎప్పుడు. మీ అన్నయ్య గారికి చీమ కరిస్తే ఇన్ని తేలు కరిచినట్టు అంత ప్రేమ. అంటే వచ్చిన తమ్ముడు ఓహో అలా గ్లాటిమిచ్చు అండం కాదు, కౌగిలించుకుని మా అన్నగారంటే మీకు అంత ప్రేమ, నేను ఎక్కడో ఉండిపోయానండి, మా అన్నయ్యని మీరు కనురెప్పలా చూసుకుంటున్నారు, నేను మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను, నేను చెయ్యవలసింది మీరు చేస్తున్నారని కౌగులించుకోవాలి తమ్ముడు. ఇది ప్రేమ. అందుకని భరతుడు అందరినీ కౌగులించుకున్నట్ట అందరూ కిందకి దిగారు. దిగిన తరువాత వానరకాంతలందరూ ఆశ్చర్యపోతున్నారు ఆ ప్రాంతాన్ని, ఆ స్త్రీలు, ఆ ప్రేమలు, ఆ అలంకారాలు, ఆభరణాలు చూసి. కౌసల్య, సుమిత్ర, కైకేయాదులు అన్నారు, మేమే తలస్నానాలు చేయిస్తామని ఈ వానరకాంతలందరికీ తలస్నానం చేయించారు. ఇప్పుడంటే దిక్కుమాలిన సంస్కృతి వచ్చేసింది. కానీ పూర్వం ప్రేమకి పరాకాష్ఠ ఏమిటో తెలుసా అండి? ఇంట్లో వృద్ధురాలైనటువంటి స్త్రీ ఉంటే, ఇంట్లో ఆడపిల్లలుంటే, ఆ ఆడపిల్లలకి తలస్నానం చేయించడం, నలుగు పెట్టడం, వాళ్ళకి ఏదో వెన్నపూసంతా ముఖానికి రాయడం, వాళ్ళకి వర్చస్సు తెప్పించడం, వాళ్ళకి అందంగా జడేయడం, ఆ జడకి ఏదో అలంకారం చేయడం, అందులో పువ్వులు పెట్టడం, వాళ్ళు అందంగా ఉంటే వీళ్ళు మురిసిపోవడం పెద్దరికానికి పరాకాష్ఠ. అందుకని అంత అందంగా నడిచేది సంస్కృతి అంటే ప్రేమనలా ఆవిష్కరించేవారు. అంత అందంగా నడిచి ఆ వానరకాంతలందరినీ అలంకారం చేస్తున్నారట. ఇంకా బయలుదేరి అయోధ్యా పట్టణానికి వెళ్ళి ఇహ పట్టాభిషేకం జరగబోతోంది. అద్భుతమైనటువంటి ఘట్టానికి చేరిపోయాం. రేపటి రోజున రామాయణం అంతా వినడం ఒకెత్తు, రామాయణం అంతా విన్న తరువాత రామాయణానికి ఫలస్తుతి వినడం ఒకెత్తు. అనగా రామాయణము వినడం వల్ల ఇది ప్రయోజనము అని మహర్షులు చెప్పారు. అది వినాలి, వింటే దాని ఫలితం కలుగుతుంది. అందున రేపు ఈ సమయానికి చిత్రం ఏమిటో తెలుసా అండి? రేపు పంచామృతాలతో అనేక కలశలతో సీతారాములు 500 నదుల జలాలతో అభిషేకం చేశారు, పట్టాభిషేకం చేసినప్పుడు. మరి నిజంగా రామచంద్రమూర్తి కరుణ కాకినాడ పట్టణం మీద ఎందుకు ప్రసరించేసిందో తెలియదు, కానీ చెప్పేవాడు సమర్థుడా సమర్థుడు కాడా కాదు, ఇంతమంది వింటున్నారు భక్తితో రామాయణాన్ని, వీళ్ల కోసం నేను నడిచి రావలసిందే అనుకున్నాడంతే స్వామి. అందుకే అయోధ్యకాండ ఫలితం ఒక్కసారి కదిపి మన లోపలికి పంపించి చూపించింది. అక్కడ నుంచి ప్రతి క్షణం రామచంద్రమూర్తి వెనక నుంచి నడిపిస్తున్నారు, హనుమ సభలో ప్రతిరోజు ఉంటున్నారు, సందేహం లేదు. అందుచేతనే రేపటి రోజున స్వామికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది, అద్భుతమైన క్రతువు జరుగుతుంది. మొన్న మీరు చూశారు సమర్థవంతులై వశిష్ఠుడు జాబాలి గౌతముడు మొదలైన మహర్షులు ఎలా వచ్చారో అలా నిజంగా మహర్షులు వచ్చారు మనకి. వారందరూ కూడా రేపటి రోజున అభిషేకం చేస్తారు, పట్టాభిషేకం జరుగుతుంది, శాంతి కల్యాణం జరుగుతుంది. అరిగో వస్తున్నారు మహర్షులు అనేటప్పటికి వాళ్ళందరూ వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప అని ఆ మహర్షులందరూ వచ్చారు, వచ్చి పట్టాభిషేకం చేయిస్తారు, శాంతి కళ్యాణం జరుగుతుంది, పూర్ణాహుతి జరుగుతుంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? రాజారాముడై రేపు సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చుంటే ఉపచారాలు గుర్తినే చెయ్యడం కాదు స్వామికి. రేపు స్వామి సింహాసనం మీద కూర్చున్న తర్వాత గీతం శ్రావయామి అన్నప్పుడు నిజంగా పాటలు పాడతారు. రేపు నృత్యం దర్శయామి అంటే రేపు నిజంగా అక్కడ నృత్యం జరుగుతుంది. రేపు సీతారామ పట్టాభిషేకం నృత్య కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఏది జరిగితే వాజ్యం ఘోషయామి అన్నప్పుడు సన్నాయి మేళం ధ్వని చేస్తారు. అన్నీ రేపు అలా జరుగుతాయి. జరిగిన తర్వాత చిట్ట చివర పట్టాభిషేక సర్గ చెప్పి ఫలస్థుతి చెప్తాం. అందుకని రేపటి రోజున ఎన్ని కార్యక్రమాలు ఉండనివ్వండి, పక్కన పెట్టేసి అందరం రామ బంట్లం అయిపోయి రేపు తెల్లవారుజామున టౌన్ హాల్ సీతారామ స్వామి దగ్గర ఊరిరిగింపుతో మొదలుపెట్టి రేపు సాయంకాలం పట్టాభిషేకమై శాంతి కళ్యాణం ఫలస్థుతి వరకు అందరం హాయిగా పరమ సంతోషంగా ఇక్కడే హాయిగా రామభద్రుడి యొక్క పాదాల దగ్గర కూర్చుని రేపటి రోజుని మనం గడుపుదాం. అందుచేత అందరూ దానికి సన్నిధులు కావలసిందిగా కోరుకుంటూ పెద్దల యొక్క ఆజ్ఞ మేరకు ఇవాల్టి ప్రవచనాన్ని కొంచెం తొందరగా పూర్తి చేస్తున్నాను. నేను మీ మాట మన్నించినట్టే తదనంతరం మీరు తలపెట్టిన కార్యాన్ని కూడా నేనెంత సమయం తీసుకున్నానో మీరంత సమయం తీసుకోండి, తీసుకుని పూర్తి చేసేస్తే నేను సంతోషిస్తాను. ఎందుకంటే మనందరం చెయ్యవలసింది రామచంద్రమూర్తికి చెయ్యాలి పెద్ద కార్యం. అయితే ఒక సభా గౌరవం కాబట్టి ఏదో వీడు చెప్పాడన్న గౌరవానికి ఏదో కూర్చోరా కాసేపు అన్నారు, కూర్చుంటాను. కానీ రేపటి రోజున మన ప్రీతిని ఆవిష్కరిద్దాం. నా పట్ల ఎందుకు, నేను మీ అందరికన్నా తక్కువ వాడిని, నాకు మీ అందరూ ఏమీ అల్లరి చెయ్యక్కర్లేదు. మీ అందరికీ నా ఎందు ప్రీతి ఉంటే అక్కడే కూర్చుని లేవకుండా రామచంద్రమూర్తికో నమస్కారం చేయండి, మా కోటేశ్వరరావు గారికి ఆయురారోగ్యాలు ఉండి బుద్ధి పదిలంగా ఉండి ఇలాగే భగవంతుడి పాదములను స్మరిస్తూ 10 మందికి 4 మంచి మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టము శక్తి వాడికి కలుగుగాక అని రాముణ్ణి ప్రార్థన చెయ్యండి. నాకంతకన్నా ఏ సత్కారమో అక్కర్లేదు. కానీ గోపాలకృష్ణ స్వామి వారి యొక్క పూనిక పక్కన పెట్టలేకపోయిన వారు చేసినటువంటి సేవకి వారు ఎంత కష్టపడ్డారో 41 రోజులు, అందుకని అంగీకరించాలి. లేకపోతే నేను కొంచెం విముఖుణ్ణి సన్మాన సత్కారాలకి. సరే, ఏది ఏమైనప్పటికీ ఎక్కువ సమయం తీసుకోకుండా దాన్ని పూర్తి చేసేసి
మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీచార్య దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్త క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.
ఆమపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం
భూయో భూయో నమామ్యహం.
మీ అందరూ నాకు తెచ్చి మెళ్ళో దండలు వేసినట్టే ఒక్కసారి మనస్సులో కోటేశ్వరరావు గారు నిరంతరం భగవత్ సంకీర్తన చేసుకునేటటువంటి ఆయురారోగ్యములు ఆయనకి కలుగుగాక, అని మీ అందరూ మనస్సులో సంకల్పం చేసి నమస్కారం చెయ్యండి. మీరు తెచ్చిన పుష్పహారాలన్నీ రామచంద్ర ప్రభువుకి సమర్పించండి. రేపటి రోజున స్వామికి నీళ్లు చల్లి ఒక రాత్రి ఉండిపోయిన అశౌచం లేకుండా ఒక్కసారి నీళ్లు చల్లి రేపు రామాలయంలో ఈ ప్రాంగణంలో అంతటా అలంకారం చేస్తారు. సంతోషంగా రేపటి రోజున మనందరం పట్టాభిషేకానికి బయలుదేరి వద్దాం. ఇంకా ఇక్కడితో సన్మాన కార్యక్రమం ఇంచుమించు. అందరూ వచ్చి దండలు వేయవలసినటువంటి అవసరం లేదు. ఇంకా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం తలపెట్టారేమో నాకు తెలియదు. యథార్థంగా నాకు తెలియంది ఏదైనా ఉంటే ఈ సన్మాన కార్యక్రమం ఒకటే. నేను దీనికి ఫక్తు వ్యతిరేకిని. ఎందుచేత అంటే నా సొమ్మ రామచంద్రమూర్తి అనుగ్రహిస్తే, వాడు లోపల ఊపిరైతే, వాడు నాలో వాక్ అయితే, నేను ఆఫీసులో 2 గంటల వరకు ఉండి 3 గంటల వరకు ఉండి ఇలా వచ్చి పుస్తకం తిప్పితే, శ్లోకాలు నాకు అర్థమైతే, వ్యాఖ్యానం భాషిస్తే, ఇక్కడ ఒక్కొక్కసారి కూర్చుని మాట్లాడుతుంటే అంతరార్థాలు లోపల తెలుస్తుంటే, ఎక్స్టెంపోర్గా గంగా ప్రవాహంలా మాటలు వెళ్ళగలిగాయంటే అది నా గొప్ప. ఒక్కసారి ఊపిరి తీస్తున్నప్పుడు లటక్కని ఏడొక్కలోనో పట్టుకుంటే, నిప్పి పెడితే అర్ధంతరంగా ఉపన్యాసం ఆపవలసిందే కదా. ఇన్ని వేల మంది సంతోషించేటట్టుగా రామనామం పలికించిన వాడెవడు? ఆ రాముడు, ఆ హనుమ, ఆ సీతమ్మ. వాళ్ళ పాదాలకు నమస్కారం చేద్దాం చాలు. మీరు తెచ్చినటువంటి దండలన్నీ రామచంద్ర ప్రభువుకి సమర్పించండి. నాకు మీరు ఒక్కొక్కరు 1000 దండలు తెచ్చి నా మెళ్ళ వేసినట్టే. అంతక మించి మాత్రం మేమిద్దరం కూర్చోవడం, నేనేమైనా పీఠాధిపతినా, నేనేమైనా పరివ్రాజకున్నా, మీ అందరి ఎలాంటి వారో, నేను అటువంటి సామాన్య గృహస్థుని. నేను నా జీవితాన్ని తరింప చేసుకోవడం కోసమని సాయంకాలం ఇంట్లో ఉంటే టీవీ పెట్టుకునో కూర్చుంటాం, ఖాళీగా ఉంటే ఒక 42 రోజులు రామాయణం చెప్దాం అనుకుంటే, దీక్షగా కూర్చుంటే ఒక్కరు రాని ఇద్దరని. నేను ఎప్పుడూ నా భార్యతో ఒక్కటే మాట చెప్తా, ఇంతమంది జనం రావాలని నాకెప్పుడూ కోరికుండదు. ఒక్కరు రాని ఇద్దరు రాని ఎవ్వరూ లేకపోయినా, నేను ఒక్కొక్కనాడు ఉపన్యాసాలు ప్రారంభించిన రోజుల్లో మా ఇంటికి వచ్చి కోటేశ్వరారు ఉపన్యాసం చెప్పండి అంటే, ఆ ఇంటి గృహస్థు, ఆ ఇంటి గృహస్థు భార్య, వాళ్ళ బిడ్డలు 4 ఉంటే పరవశించిపోయి చెప్పుకున్నాను. ఎంతమంది ఉన్నారని నేను ఎప్పుడూ చెప్పలేదు. నేను పరవశించిపోవాలి, నా జన్మ ధన్యమవ్వాలని చెప్పుకున్నాను అంతే. తప్పించి మీరింతమంది ఇవాళ విన్నారు, నాకు ఎంతో సంతోషం. రేపటి రోజున నేను వారికి సభలో మాట్లాడుతున్నప్పుడు 4 ఉన్నారనుకోండి, నేను బెంగ పెట్టుకున్నాను అనుకుంటారా? ఒక్కనాటికి నేను బెంగ పెట్టుకోను. చాలు, ఒక్కరు చాలు. పరమ సంతోషంతో నేను చెప్పుకుంటుంటే వింటున్నవాడు ఒకడున్నాడు, నాకు చాలు, నా జీవితం ధన్యమైపోయింది అని చెప్పుకుంటాను. అందుకని దాని గురించి నాకు ఎప్పుడూ బెంగలేదు. అందుకని మీరు తెచ్చినటువంటి దండలు రామచంద్రమూర్తికి సమర్పించండి. నా యందు మీరందరూ సంతోషాన్ని, భక్తిని ఉంచినట్లే నేను భావిస్తాను. అందుకని అందరూ దండలు వేసే కార్యక్రమాన్ని మాత్రం వద్దమ్మ, అది మంచి పద్ధతి కాదు కూడా. నేను మీలాంటి గృహస్థుని, ఎందుకండి దండలు? 100 దండలు, 150 దండలు వేయించుకోవడానికి నాకున్న ప్రాజ్ఞత ఏమిటి, అర్హత ఏమిటి? అన్ని దండలు మీరు వెయ్యకూడదు, నేను పుచ్చుకోకూడదు. అవి రామపాదాలు చేరాయా? రామాయణం చెప్పినందుకు నాకు సార్థకత, విన్నందుకు మీకు సార్థకత. ఎందుకండి దండలమ్మా? వద్దు, రామాలయంలో ఇవ్వండి. ప్రభువు పాదాల మీద చేరినా, గుడికి చేరినా, గోడకి చేరినా అవి తరించిపోతాయి. పుట్టినందుకు ఇచ్చి మీరు తరించిపోతారు, చెప్పి నే తరించిపోతాను. రామాయణం చెప్పుకున్నందుకు, విన్నందుకు తరించే మార్గం నేర్చుకుందాం. ఎందుకు ఎందుకు లేనిపోని పటాటోపం? చాలు, ఆలయం తరపున చేశారు, చాలా సంతోషం. అందుకని తదనంతర కార్యక్రమాన్ని ప్రకటించవలసిందిగా స్వామి గోపాలకృష్ణ స్వామిని కోరుతూ